देवोमहेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ श्रीगुरुभ्यो नमः महाभ శ్రీ మాతాజీ వారు తమ బోధలో ఎన్నోసార్లు మన దేహాన్ని ఒక ప్రారంభ గ్రహచార బండిగా ఎన్నోసార్లు పోల్చారు ఒక బండితో. ప్రారంభం అంటే ఏమిటంటే మనం గతంలో చేసుకున్నటువంటి పాపపుణ్య కార్యముల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి సుఖ దుఃఖములు. మరి గ్రహచారం అంటే ఏంటండి అంటే ఆ గ్రహాలు మన జాతక రీత్యా ఆ గ్రహాలు అక్కడ ఇక్కడ ఎక్కడో తిరుగుతుంటాయి. వాటి తిరుగుడు వల్ల మన మీద ప్రభావం ఉంటుంది. మన ప్రభావం వాటి మీద ఉండదు, గ్రహాల మీద. గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. అదే మనం అనుకుంటూ ఉంటాం కదా, ఏలినాటి శని అని ఒక్కోసారి, లేకపోతే ఇందాక జాతకారు కూడా చెప్పారు ఫలానా రాహు కేతులకి ఇది చేస్తే వాళ్ళు శాంతి ఇస్తారని. అంటే వాటి మీద మన ప్రభావం ఉండదు, కానీ దాని ప్రభావం మన మీద ఉంటుంది. అందుకనే అల్లుడిని కూడా ఒక గ్రహంతో పోల్చారు, జామాత దశమో గ్రహ అన్నారు. ఎందుకంటే వాడి చేతిలో మన అమ్మాయి ఉంటుంది, వాడేటు తిరిగితే మనం వాడి ప్రభావం మన మీద పడుతుంటుంది. ఇప్పుడు కొంచెం కాలం మారింది రండి, ఎంతసేపు మగవాళ్ళని అనాలా ఆడవాళ్ళని కూడా అంటే కోడలు కూడా ఇప్పుడు ఏకాదశ గ్రహం అనుకోవచ్చు. అంటే నేను ఎవరిని అనట్లేదండి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బండి కూడా నా చేతిలోనే ఉంది, నా చేతిలో స్టీరింగ్ ఉంది, నేను ఇష్టం వచ్చినట్టు నేను నడపచ్చు, యాక్సిలరేటర్ నొక్కితే వెళ్ళిపోవచ్చు అని మనం అనుకుంటాం. కానీ ఉదాహరణకి ఒక బస్సు వాడో డ్రైవరో ఎవరో ఉన్నారనుకుందాం, లేదా కారు, వాళ్ళతో పాటు ఆ డ్రైవర్తో పాటు ఎంతోమంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. వాడు కనుక ఏ తాగేసో నడిపాడు అనుకోండి బండి, అది అమాంతం వెళ్ళి ఒక డివైడర్ని కొట్టుకుంటుంది, కొట్టుకొని ఆ బస్సు బోల్తా పడుతుంది. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ బిడ్డ అన్నట్టు మొత్తం బస్సు మొత్తం పోయి అందరికీ దెబ్బలు గాయాలు అవుతాయి. కాబట్టి మొత్తం బండి నడపడం అనేది నా చేతిలో ఉంది కదా అని చెప్పేసి నేను ఈ బండిని కూడా నా ఇష్టం వచ్చినట్టు నడుపుకోగలనా? నడుపుకోలేను కదా. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితికి అనుసరించి మనం నడపాలి. సిటీలో ఉన్నాం అనుకోండి, సిటీలో ఉన్నప్పుడు ఆ ట్రాఫిక్ లైట్లు పడుతుంటాయి, ఎక్కడక్కడ బ్రేక్స్ వేసుకోవాలి. అదే పెద్ద హైవేలో నడుపుతున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి ఉన్నట్టుండి ఒక గొర్రెల మంద రావచ్చు, ఒక లేకపోతే ఒక ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ట్రాక్టర్లు వస్తుంటాయి మన దేశంలో ముఖ్యంగా. కాబట్టి టోటల్గా మన చేతిలోనే ఈ బండి ఉందని అనుకోవడం అవివేకం. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే మనం ఎంతటి పరిస్థితుల్లో డ్రైవింగ్ అనేది 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు మీకు, 20-30 ఏళ్ళు డ్రైవింగ్ చేసి ఉండొచ్చు, కానీ ఏ రోజు కా రోజు డ్రైవింగ్ చేసేటప్పుడు అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే కొత్త కొత్త సందర్భాలు వస్తుంటాయి. అలర్ట్ డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం సద్గురుదేవుల దగ్గర, బాబుజీ మహారాజ్ వారి దగ్గర వచ్చినందుకు వచ్చినటువంటి లాభం ఏమిట్రా అంటే ఈ అలర్ట్ డ్రైవింగ్, అలర్ట్ లివింగ్, జాగరూకతతో ఉండడం, ఉద్దిష్టత జాగ్రత్త ప్రాప్యవరా నిబోధత. ఇప్పుడు జాగరూకతతో ఉండడం, ప్రాప్యవరాన్ అంటే ప్రాప్య అంటే పొందమంటుంది ఎవరిని, వరాన్ అంటే ఒక వరేణ్యుడైనటువంటి సద్గురువుని పొందు, నిబోధత నీ గమ్యాన్ని పొందు, అలర్ట్గా ఉండు. ఈ అలర్ట్ఫుల్ థింకింగే మనకి ఇది లోపిస్తోంది. కాబట్టి సద్గురు మహారాజ్ వారి దగ్గరికి వచ్చినప్పుడు అలర్ట్ థింకింగ్ అంటే ఏమిటంటే, అంటే అలర్ట్గా ఉండడం అనేటువంటిది ఏమిటంటే మనం మన ఆలోచన సరళి క్లియర్గా ఉండడం, క్లియర్ థింకింగ్ అన్నమాట. క్లియర్ థింకింగ్ అంటేనే మోహం పోవడం. మోహం అంటే ఏమిటంటే చాలామంది ఏమనుకుంటారంటే అట్రాక్షన్ అనుకుంటారు. మోహం అంటే అట్రాక్షన్ కాదు. మోహం అంటే ఏమిటంటే క్లియర్ థింకింగ్, అంటే డెల్యూడెడ్ మైండ్ అంటాం ఇంగ్లీష్లో. మైండ్ బుద్ధి సరిగ్గా పనిచేయకపోతే అది మోహం అన్నమాట. ఇందాక దాస్ గారు చెప్పారు మోక్షం అంటే మోహ క్షయం అని. కాబట్టి బాబుజీ మహారాజు వారి దగ్గరికి రావడం వల్ల మనకు కలిగినటువంటి ముఖ్యమైనటువంటి లాభం ఏమిటంటే మోహం పోవడమే. అంటే తద్దిమా వేరేవన్నీ మనకి కలిగే లాభాలు ఏమన్నీ లాభాలు కాదా అండి అంటే అవి కూడా లాభాలే, కానీ అవన్నీ బై ప్రోడక్ట్స్. అంటే ఉదాహరణకి నేను బాబు గారి దగ్గరికి వచ్చానండి, చిన్నప్పటి నుంచి నేను ఆయన దగ్గర ఉన్నానండి, ఆయన చెప్పిన మాట విన్నానండి, నా జీవితం ఎంతో బాగుపడిందండి, నేను ఎంతో వృద్ధిలోకి వచ్చానండి, అవన్నీ ఉన్నాయి కాదను, కానీ అవన్నీ బై ప్రోడక్ట్స్. అస్సలు ముఖ్యమైనటువంటి లాభం ఏమిటంటే మనలో ఉండేటువంటి మోహం తొలగడమే. సద్గురువు దగ్గర రావడం వచ్చినటువంటి లాభం అదే కదా అర్జునుడికి కలిగింది. స్టార్టింగ్లో భగవద్గీతకి శోకమోహాలే కదా వాడికి కలిగింది. వాడికి క్లియర్ థింకింగ్ లేదు. వాడు యుద్ధం చేయాలో తెలియదు, లేక వదిలేసి పెట్టేసి వాడు వెళ్ళి సన్యాసంలో కలుస్తూ అంటాడు అర్జునుడు. చివరికి 18 అధ్యాయాలు చెప్పాక అర్జునుడికి కలిగినటువంటి లాభం ఏమిటంటే వాడు అప్పుడు చెప్తాడు, నష్టోమోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాత్ మయాచ్యుత అంటాడు. నాకు మోహం తొలగిందయ్యా, ఏది 18th చేత అప్పుడు అంత చెప్తే కానీ అంటే అసలైన లాభం ఏమిటంటే మనకి మోహం తొలగడం. అదేంటంటే మోహం తొలగితేనే డెసిషన్ మేకింగ్ మన బుద్ధి థింకింగ్ పవర్ని బాగా పెంచితే అది హయ్యెస్ట్ లాభం ఎలా అంటారండి అని మీకు అనిపించవచ్చు. నేను మా చిన్నతనంలో నన్ను మాకు మేము ఇండస్ట్రియల్ టూర్గా తీసుకెళ్లేవాడు మమ్మల్ని తీసుకెళ్తే ఈ షుగర్ కేన్ ఫ్యాక్టరీస్కి తీసుకువెళ్ళేవాడు చక్కెర తయారు చేసినప్పుడు అక్కడ ఏంటంటే ఒక పక్కనంతా ఈ చక్కెర గన్న ఈ చెరుకు గడలన్నీ దానిలో వేసి రసం పిండి దానిలోంచి చక్కెర అంతా లాగేవాడు బయట. చక్కెర ఫ్యాక్టరీలోంచి ముఖ్యమైనటువంటి ప్రోడక్ట్ మనం ఏమనుకుంటున్నామంటే చక్కెర తయారీ అనుకుంటున్నాం. అయితే దాంతోపాటు బై ప్రోడక్ట్స్ వస్తాయి, దాన్ని పిప్పి కూడా చాలా లాభం ఉంటుంది. మనం అనుకుంటాం పిప్పే కదా అని చెప్పి షుగర్ మొత్తం అంతా రసాన్ని పిండేశాక ఆ పిప్పిని ఏం చేస్తారంటే ఒక ఫర్నేస్లో వేస్తారు. ఫర్నేస్లో వేసి దాన్ని కరెంటు ఉత్పత్తికి వాడతారు అన్నమాట. ఆ షుగర్ ఫ్యాక్టరీ మొత్తానికి అదే ఉపయోగపడుతుంది. వేరే కొత్తగా వాళ్ళు బొగ్గు గిగ్గు కొనుక్కోక్కర్లే. అది కాక ఓ 2 రోజులకి కరెంటు కూడా ఇవ్వగలుగుతుంది. హోటల్లో వ్యాపారం అది కూడా. అది కాకుండా చక్కెర తయారు చేసే చోట మనకి ఇథనాల్ అనేది కూడా తయారవుతుంది. ఇథనాల్ అంటే మీకు ఇథనాల్ ఆల్కహాల్, మరి మీరు దాన్ని దేనిలో వాడతారో మన అందరికీ తెలిసిందే. అయితే అది ముఖ్యమైనటువంటి లాభం కాదులేండి. మనం ఇథనాల్ అనేది ఇప్పుడు ఈ మధ్య పెట్రోల్లో కూడా వేసుకుంటున్నారు 10% వేసి, అది కూడా కోట్లల్లో లాభం. కొత్త చక్కెర తయారు చేయడం ముఖ్యమైనది అయితే ఈ 2 బై ప్రోడక్ట్స్ వల్ల కూడా ఎంతో కోట్లైన లాభం. కానీ చాలామంది జనాలకి ఇది కనపడుతుంది, అసలైన పదార్థం కనపడుతుంది. అలాగే మనం బాబుజీ మహారాజు వారి దగ్గరికి వచ్చినప్పుడు మనం గుర్తించవలసింది ఏమిటంటే అసలైనటువంటి లాభం ఏమిటి అంటే క్లియర్ థింకింగ్, మనలో మోహం పోవడమే. అంటే మన క్లియర్ థింకింగ్ లేదా అండి, క్లియర్ థింకింగ్ లేదా అండి మీరు అనొచ్చు. నిజానికి లేదు. మీరు కనుక మీ దగ్గర గూగుల్ ఉంటే ఇవాళ ఇప్పుడే కొట్టుకోవచ్చు కూడా ఒక క్వశ్చన్ ఏమిటంటే, హౌ మెనీ డెసిషన్స్ ఏ మ్యాన్ మేక్స్ ఆన్ అన్ యావరేజ్ ఇన్ ఏ డే అని కొట్టారనుకోండి. హౌ మెనీ డెసిషన్స్, ఎన్ని డెసిషన్స్ చేస్తాడు? 35,000 డెసిషన్స్, నేను చెప్పేది కాదు మీరు కొట్టచ్చు. 35,000 డెసిషన్స్ ఇన్ ఏ డే అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి నాకు ఇడ్లీ తినాలా ఉప్మా తినాలా కాఫీ తాగాల టీ తినాలి, ఇవి ప్రతి యావరేజ్ కొంతమంది 40-50. చాలామంది వాళ్ళ డెసిషన్ పవర్ని చిన్న చిన్న వాటికి యూజ్ చేస్తుంటారు. ఈ డెసిషన్ మేకింగ్ పవర్ని కనుక మనం సరిగ్గా వాడగలిగితే, సరిగ్గా వాడగలిగితే అసలైన దాన్ని పట్టుకోవాలి. ఇవాళ మనకి ఆ డెసిషన్ మేకింగ్ లోపించి దానికి ఏమన్నారంటే, దానికి టెక్నికల్గా చెప్పారు మాతాజీ వారు చెప్పిందే, కానీ నేను కొంచెం కొంచెం మార్చి చెప్తున్నా. అమ్మ ఏమన్నారంటే, ఒకసారి బోధలో మనం ఒక రేడియో తెచ్చుకున్నాం అనుకోండి, ఆ భక్తిరంజని విజయవాడ వివిధ భారతి ప్రోగ్రాంలో భక్తిరంజని కార్యక్రమాన్ని వినాలి అనుకుంటే అది ముళ్ళు కరెక్ట్గా ఆ స్టేషన్ మీద నిలబడితే సరిగ్గా సిగ్నల్ వస్తుంది, అప్పుడు ఆ భక్తిరంజని పాట మనకు వినపడుతుంది. కానీ అది అక్కడ ఇక్కడ పెడితే కనుక సరిగ్గా పాట రాదు. ఇక్కడ కూడా అంతే. దాన్ని ఏమన్నారంటే సిగ్నల్ టు నాయిస్ రేషియో అన్నారు, ఎస్ఎన్ఆర్. మీరు ఇది కూడా కొట్టుకొని చూడొచ్చు గూగుల్లో, సిగ్నల్ టు నాయిస్ రేషియో. 35,000 డెసిషన్స్ మనం రోజు చిన్న చిన్న వాటికి యూజ్ చేస్తూ సిగ్నల్ టు నాయిస్ రేషియో కనుక సరిగ్గా లేకపోతే, అంటే సిగ్నల్ బాగా పట్టుకోగలిగేటువంటి శక్తి ఉండాలి. నాయిస్ అంటే ఏమిటంటే ఇవన్నీ వేరే అన్ని అక్కర్లేనటువంటి విషయాలు, పోచుకోలు కబుర్లు అనమాట. సిగ్నల్ ఏంటంటే అసలైనటువంటి విషయాన్ని పట్టుకోవడం. అప్పుడు మీరు ఇంకోటి కూడా క్వశ్చన్ కొట్టచ్చు, హూ ఆర్ ద టాప్ పర్సనాలిటీస్ దట్ హ్యావ్ వెరీ గుడ్ ఎస్ఎన్ఆర్ సిగ్నల్ టు నాయిస్ రేషియో. ఇది కూడా కొట్టచ్చు మీరు, ఎవరికి చాలా మంచి సిగ్నల్ టు నాయిస్ రేషియో ఉంది. ఇప్పుడు ఈ రీసెంట్ కార్యక్రమం ఒకటి ఏమంటే మనకి గాంధీ మహాత్మ దానికి క్లియర్ థింకింగ్ ఉందన్నమాట. అయితే వాళ్ళు అంతా లౌకికమైనటువంటి క్లియర్ థింకింగ్, గాంధీ మహాత్ముడని లేకపోతే కొంతమంది ఇప్పుడు స్టీవ్ జాబ్స్ అని ఉన్నాడు యాపిల్ అధినేత, ఆయన ఒకప్పుడు ఆయన పెట్టిన యాపిల్ కంపెనీలోంచి ఆయన్నే తరిమేశారు, తెలుసా మీకు ఆ విషయం. అప్పుడు ఆయన కంపెనీ పెట్టాడు, అది బాగా వృద్ధిలోకి వచ్చింది, కానీ ఆయన పెట్టిన కంపెనీలోంచి ఆయన్ని తరిమేశారు, ఎందుకంటే నష్టాల్లో పోయింది. అప్పుడు ఆయనకి మన బుద్ధి మోహం పనిచేయలే. ఈ బాగా క్లియర్ కట్ సిగ్నల్ టు నాయిస్ రేషియో ఉన్న వాళ్ళలో మన ఆశ్రమంలో నాకు కొంచెం దాస్ గారు కనపడుతుంటారు, ఎందుకంటే ఆ చెప్పే విధానంలో కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ థాట్స్ రావడం. ఏమిటంటే ఇది మన భారతదేశంలో మన మెడిటేషన్ అంటాం, మెడిటేషన్ అంటే ఏం లేదండి, సిగ్నల్ని బాగా పెంచుకోవడం, నాయిస్ని తగ్గించుకోవడం. అభ్యాసం అంటే సిగ్నల్ని పెంచుకోవడం, స్టేషన్ మీద బాగా ముళ్ళు పెట్టడం, నాయిస్ని తగ్గించుకోవడం. ఈ స్టీవ్ జాబ్స్ అనే అతను ఏం చేశాడు, అప్పుడు తరిమేస్తే ఏం చేయాలో తెలియక వీళ్ళ మనం అనుకుంటున్నాం మన యాపిల్ మనం వేసుకునే యాపిల్ వాచ్కి, వాచ్ అండ్ ఫోన్కి భారతదేశంతో కనెక్షన్ ఉంది. మీ ఎవరికైనా తెలుసా విషయం? చాలా పెద్ద కనెక్షన్ ఉంది. తరిమేస్తే ఏం చేశాడంటే, అతను ఏం చేశాడంటే వచ్చి నాకు ఏం చేయాలో తెలియదని భారతదేశానికి వచ్చాడు. వస్తే ఆయన ఉత్తరాఖండ్లో ఉండేటువంటి నీమ్ కరోలీ బాబా ఆశ్రమానికి వెళ్ళాడు. ఎవరైనా విన్నారా నీమ్ కరోలీ బాబా గురించి? చాలా గొప్ప, సేమ్ బాబుజీ, బాబుజీయే. ఆయన సాక్షాత్ ఆంజనేయ స్వామి అవతారం. ఆయన చేతిలో అన్ని పంచభూతాలు ఆయన కంట్రోల్లో ఉండే. ఆయన దగ్గర ఆయన అవతారం చాలించాక ఈయన వెళ్ళాడు స్టీవ్ జాబ్స్. వెళ్ళి అక్కడ ఎంతో కాలం సేవ చేసుకుంటే ఆయన టీచింగ్స్లోంచి ఒక ముఖ్యమైనటువంటి విషయం తీసుకున్నాడు అనమాట. ఆయన ఏమంటారంటే సాద్గీ ఔర్ సరళత అని చెప్పి ఆయన టీచింగ్లో చాలా ఉన్నాయి టీచింగ్స్, అంటే సింప్లిసిటీ అండ్ మినిమలిజం అనేటువంటి పాయింట్ తీసుకొని మళ్ళీ వెళ్ళాడు. ఆయన అమ్మలాగే యాపిల్ పండు ప్రసాదంగా ఇస్తుంటాడు కాబట్టి ముందే పెట్టాడు యాపిల్ కంపెనీ పేరు, కానీ అది ఇంకొంచెం ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ అమెరికాకి వెళ్ళి అదే కంపెనీకి మళ్ళీ ఆయన్ని మళ్ళీ పిలిచేటట్టు చూడండి ఆయన అనుగ్రహం. క్లియర్ థింకింగ్ వచ్చేసి ఆ సింప్లిసిటీ అనే మినిమలిజం అనేది నేను నా ఫోన్ డిజైన్లో పెట్టాలి, నా ఫోన్ డిజైన్లో పెట్టాలి ఆ థాట్ వల్ల వచ్చింది. వచ్చేటప్పటికి వెంటనే ఆ కంపెనీ కొన్ని ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసుగా మీకు, రెండు దేశాలే కొనగలరు అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఆయన ఏం చెప్పాడు మళ్ళీ ఆ స్టీవ్ జాబ్స్ అనే అతను, ఈ ఫేస్బుక్ అధినేత ఉన్నాడు మార్క్ జుకర్బర్గ్, వాడు ఆయన కూడా చాలా టౌన్లో ఉన్నాడు కంపెనీ భయపడుతుంది, నాయనా నీవు బాగా పైకి వృద్ధిలోకి రావాలంటే ఒకసారి నీమ్ కరోలి బాబా దగ్గరికి వెళ్ళిరా. ఆయన వచ్చాడు ఆయన వచ్చి ఆయన సేవ చేసుకున్నాడు. ఇవాళ ఫేస్బుక్ మన టగటగడ కొడుతున్నాం, కానీ ఇంత కనెక్షన్ ఉంది. యాపిల్ కనెక్షన్ ఇంత ఉంది. ఆ డిజైన్లో అంతా మన ఆయన చెప్పినవన్నీ ఉన్నాయి. భీమ్ కరోలి బాబా గురించి ఒక 2 నిమిషాల్లో చెప్తాను, ఎందుకంటే మనం మహాత్ముల యొక్క జీవిత చరిత్ర కూడా చెప్పుకుంటున్నాం కదండి. ఆయన పేరు లక్ష్మీనారాయణ శర్మ. ఆయన పుట్టింది 1900 సంవత్సరంలో పుట్టారు. 1973లో ఆయన అవతారం సాధించారు. ఆయన ఎన్నో మిరకల్స్ చేశారు. నైనితాల్ నుంచి ఒక 30-35 కిలోమీటర్ల దూరంలో ఆశ్రమం ఉంటుందండి, కైంచి ధామ్ అని ఉంటుందన్నమాట. కైంచి ధామ్, కైంచి అంటే హిందీలో ఒక కత్తెర లాంటిది. అది రోడ్డుకి ఇలా ఇలా వెళుతూ ఇలా ఉంటుందన్నమాట. నేను వెళ్ళాను జనవరిలో, ఈ జనవరిలోనే నేను వెళ్ళి రావడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కొండల మధ్యలో ఎంత బాగుంటుందో ఆ ప్రదేశం. నైనీతాల్ కూడా అసలు చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశమే. నైనాదేవి అక్కడ శక్తిపీఠం ఉంది, అమ్మవారి కళ్ళు అక్కడ ఉన్నాయి. అది కూడా ఆ నైనీతాల్ అంటే లేక్ ముందు ఉంటుంది ఆ టెంపుల్. సరే, అక్కడ ఉండడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ నేను వెళ్ళాను. ఆ బాబా వారి దగ్గరికి, అది ఆశ్రమంలో సన్నగా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ సన్నగా ఒక మైక్ లో పెట్టి వినపడుతూ ఉంటుంది అన్నమాట. చిన్న నది పారుతూ ఉంటుంది, హాయిగా ఉంటుంది ఆశ్రమం. అలా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నైనితాల్ వెళ్ళాను, అక్కడి నుంచి అది వెళ్ళడం జరిగింది అన్నమాట. అయితే ఆయన ఎందుకు మహానుభావుడు అంటే, ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ బాబా అనే పేరు కూడా ఉందన్నమాట. ఆయన ఒకసారి ఆయన అసలు నీమ్ కరోలి బాబా అనే పేరు ఆయనకి ఎలా వచ్చిందంటే, ఆయన ఒకసారి రైల్లో ప్రయాణిస్తున్నారు. ప్రయాణిస్తుంటే ఆయన అప్పుడు ఇంగ్లీష్ దొరలు దిగిపోవాలి, అడవిలో టికెట్ లేదని దింపేశారు. అడవిలో, అడవి మధ్యలో దింపంగానే ఆయన దిగి కూర్చు అక్కడ ఏం చేస్తారు, దిగిపోయి కూర్చున్నాడు అడవిలో. కూర్చొని ధ్యానంలో కూర్చునేటప్పటికి ఆ రైలు కదలట్లే. రైలు అంతా బాగానే ఉంది, ఇంజిన్ అంతా బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, రైలు కదలట్లే. అప్పుడు చెప్పారు, ఎవరే నాయన, ఆయన ఎవరో కాదు, సాక్షాత్ మహానుభావుడు ఆంజనేయ స్వామి నాయన, పోయి మళ్ళీ వేడుకో అని అంటే, అప్పుడు ఆయన క్షమించండి అన్నప్పుడు, సరే ఈ నాకు ఒక ప్రామిస్ ఇవ్వాలి, ఇక్కడ ఒక పెద్ద రైల్వే స్టేషన్, నేను ఇక్కడ కూర్చున్న చోట ఒక రైల్వే స్టేషన్ కట్టాలి. ఆ రైల్వే స్టేషన్ పేరు నీమ్ కరోలి. తర్వాత ఆయన ఇంకొకటి కూడా అడిగారు, ఎవరైనా మహాత్ములు రైల్లో వెళ్తున్నప్పుడు మీరు టికెట్ అవన్నీ అడగండి, అది కూడా అడిగి ఈ 2 ఒప్పుకుంటే రైలు కదులుతుంది అన్నారు. సరే, మళ్ళీ వెళ్ళి వేగంగానే ఆ రైలు మళ్ళీ బయలుదేరి. అదొకటి. రెండోసారి ఆయన మల్టిపుల్ టైమ్స్ బాబుజీ మహారాజ్ వారి లాగా మల్టిపుల్ చోట్ల మల్టిపుల్ టైమ్స్ కనబడడం జరిగింది. అది ఎలా జరిగింది అని ఎవరైనా అడిగితే, ఇగో ఈ మర్కటం దోమలాగా మారి అక్కడికి కూడా వెళ్ళిందయ్యా అని అంటుండేవారు. తర్వాత ఎన్నో మిరకిల్స్ చేశారన్నమాట. ఎవరికో స్మాల్ పాక్స్ లాగా వస్తే వెళ్ళి వేడుకోగానే ఒక రోజులో ఆయన తీసేసుకోవడం, మళ్ళీ వాడికి తగ్గిపోవడం, ఇటువంటివన్నీ ఎన్నో బాబుజీ మహారాజ్ వారి లాగానే ఎన్నో మిరకిల్స్ ఆయన జీవిత చరిత్రలో ఉన్నాయి. అయితే ఇంతకీ నేను చెప్పొచ్చింది ఏంటంటే, ఇవన్నీ ఉన్నప్పటికీ మనకి బాబుజీ మహారాజ్ వారి దగ్గర కూడా మనం వచ్చినప్పుడు మనకి ఇవన్నీ మిరకిల్స్ మనకి జరిగాయి. కానీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆ డెసిషన్ మేకింగ్ పవర్ చాలా బాగా ఇంప్రూవ్ అయిపోతుంది. మోహం పోతుంది. మోహం పోవడం ఏంటంటే, సత్యమైనటువంటి సత్యం ఏది అసత్యం ఏది అనేటువంటి పట్టుకునేటువంటి శక్తి మనకి వచ్చేస్తుంది. దానికోసం వస్తున్నాం మనం గురువు దగ్గరికి. అఫ్కోర్స్ మనకి ఈ మెడికల్స్ అన్ని కావాలి. ఒక్కోసారి ఇప్పుడు మోహంలో ఉన్నవాడు ఏంటంటే ఏమిటో మాట్లాడుతుంటారు, ఒక్కోసారి వాళ్ళకి తెలియదు. అంటే బ్లైండెడ్ అయిపోతుంది అనమాట మైండ్. ఒకసారి మాతాజీ వారి దగ్గరికి ఎవరైనా ఒకరు వచ్చారనుకుందాం, ఎవరు శిష్యురాలు ఎవరో వచ్చారు, ఆవిడకి అత్తగారి మీద కోపం ఉంది. వచ్చినప్పుడు కాసేపు మాట్లాడుతూ, అమ్మ అత్తగారు మా అత్తగారిని ఇట్లా తిడుతోంది అట్లా తిడుతోంది అని అంటూ మాట్లాడుతూ మధ్యలో ఏమంటారు, ఏమంటుంది ఆవిడ, నీవు అత్తగారు అయ్యండి, నీకు బుద్ధి ఉండక్కర్లేదు, తల్లి కూతుర్ని కోడల్ని ఇద్దరిని సరిగ్గా చూసుకోవాలా, పొద్దున్న లేస్తే నన్ను ఏడిపిస్తూ ఉంటావు అని ఇట్లా గట్టిగా నువ్వు అని దిగుతుంది మాటల్లో. వినే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఈవిడెవరో మాతాజీ వారిని తిట్టుతోందేమో అన్నట్టుగా అన్నట్టుగా అనిపిస్తుంది పాపం. ఆ సమయానికి మాతాజీ వారు ఎంత దయామయులు అంటే కాసేపు ఒక అరగంట సేపు ఆవిడ అత్తగారు అయిపోతారు. ఎందుకంటే వినేవాడికి ఆ వింటున్న అంటే వాళ్ళకి తెలియదు అనమాట. మోహన్లో ఉన్నప్పుడు ఏదేదో మాట్లాడేస్తాడు. అర్జునుడు కూడా విషాద యోగంలో ఏదేదో మాట్లాడేస్తాడు. ప్రజ్ఞావాదాంశ భాషసే అని వాడు తిట్టి చివరికి అప్పుడు కృష్ణ పరమాత్మ అప్పుడు బోధ చేయడం మొదలు పెడతాడు. కాబట్టి సిగ్నల్ టు నాయిస్ రేషియో అని సిగ్నల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మనకి ఒక మంచి భగవద్గీతలో ఒక బ్యూటిఫుల్ శ్లోకం ఉందండి. బాహ్య స్పర్శేషు అసక్తాత్మ విద్యదాత్మని సుఖం స బ్రహ్మయోగ యుక్తాత్మ సుఖం అక్షయం వస్తుందే అనేటువంటిది ఒక శ్లోకం ఉంది. ఇది కరెక్ట్ పరమాత్మ చెప్పిందే. హౌ టు ఇంప్రూవ్ యువర్ సిగ్నల్, హౌ టు డిక్రీజ్ యువర్ నాయిస్. అంటే ఇక్కడ ఒక రెండు పర్సనాలిటీస్ గురించి చెప్తున్నాడు పరమాత్మ. ఒకటి బహిర్ముఖానందం, బాహ్య స్పర్శేషు అంటే సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్, సెన్స్ ఆర్గన్స్ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ సెన్స్ ఆబ్జెక్ట్స్, అవి ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాయి. బాహ్య స్పర్శేషు, సో ఈ బహిర్ముఖానందం పొందేవాడు ఒకడు. రెండోది అంతర్ముఖానందం పొందేవాడు. ఈ రెండు పర్సనాలిటీస్ గురించి చెప్తోంది ఈ శ్లోకం. రెండు సోర్స్ ఆఫ్ ఆనంద కూడా చెప్తాం. సోర్స్ ఆఫ్ ఆనంద ఏమిటి? లోపలికి విందేదాత్మని ఎప్పుడు వాడు రమిస్తూ ఉంటాడు, వాడు లోపలే వాడు ఆత్మని, వాడు సిగ్నల్ని పట్టుకుంటూ ఉంటాడు. వాడు ఇంకోటి బయటికి వెళ్ళేవాడు నాయిస్ని పట్టుకుంటూ ఉంటాడు. యత్ సుఖం స బ్రహ్మయోగ యుక్తాత్మ సుఖం అక్షయం వస్తుంది. ఈ నేచర్ ఆఫ్ ఆనంద కూడా చెప్తాం. నేచర్ ఆఫ్ ఆనంద అక్షయ సుఖం. ఎలాగైతే మహాభారతంలో ద్రౌపదీ దేవికి ఒక అక్షయ పాత్ర అనేటువంటిది ఉంటుందో, ఎప్పుడు ఎప్పుడు కావాలంటే ఎంత కావాలంటే అంత అన్నం పెట్టగలిగేటువంటి, భోజనం పెట్టగలిగేటువంటి శక్తి ఉంటుందో, అట్లానే నీ లోపలే ఒక ఫౌంటైన్ ఆఫ్ ఆనంద అది పట్టుకోగలిగితే, సిగ్నల్ నిన్ను కరెక్ట్గా పట్టుకోగలిగితే ఇది ఇన్ఫినిట్ అక్షయ సుఖం నీలోనే ఉంది. కానీ నువ్వేం చేస్తావు, విషయానందాల వైపు ఆ కుక్క బుద్ధి పోగొట్టుకొని. కుక్క బుద్ధి అని ఎందుకు అంటున్నానంటేనంటే కుక్క ఒక విషయం ఒక వింతైనటువంటి లాజిక్ వాడుతుంది, అదొక ఎముకను తెచ్చుకుంటుంది, తెచ్చుకొని నోట్లో పెట్టుకుంటుంది, పెట్టుకొని కొరుకుతుంది, కొరికేటప్పటికి దాని పైన అక్కడ తగిలి నోట్లో దానిలోంచి రక్తం కారుతుంది, దానికే దాని రక్తమే కారుతుంది, కారి ఆ ఎముకలోంచి అంటే దానిలో ఒక లాజిక్ వాడుతుంది అనమాట. నోట్లో పెట్టుకోకముందు రక్తం లేదు, మళ్ళీ నోట్లోంచి పెట్టుకుని బయటకు వచ్చాక రక్తం ఉంది, కాబట్టి ఈ రక్తం ఎముకలోనిదే అంటుంది. అది కుక్క బుద్ధి. అంతకన్నా వరస్ట్ అని మన ఉపనిషత్తులు మనల్ని తిడుతున్నాయి. విషయానందం వైపు పరిగెట్టేటువంటి వాడు నాయిస్ వెనకాల పరిగెట్ సిగ్నల్ని పట్టుకోవట్లేదు అనమాట. ఆ రేడియో వెనక మనకు అమ్మ చెప్పినట్టుగా అది ఎందుకు పట్టుకోవట్లేదు అంటే నాయిస్ వైపు ఎందుకు పోతోంది అంటే ఆ రేడియోని మనం ఒక దగ్గర పెట్టి ఆ సిగ్నల్ వైపు సరిగ్గా పెట్టామనుకోండి, ఇప్పుడు సరిగ్గా వస్తుంది పాట, భక్తి రంజని పాట. కానీ అటు ఇటు కదులుతున్నప్పుడు మన రేడియోలో కార్లో కూడా పెట్టుకోవచ్చు, రేడియో అటు ఇటు కదిలిపోయింది అనుకోండి సరిగ్గా రాదు పాట, దానికే విక్షేప దోషం ఉంది. కదలిక ఉంటే సిగ్నల్ సిగ్నల్ డెసిషన్ మేకింగ్ రాదు. సరే రేడియో ఉంది, ఇంట్లోనే ఉంది, తలుపులన్నీ వేసి ఉన్నాయి, అప్పుడు సిగ్నల్ రాదు, అది ఆవరణ దోషం. రేడియో ఇంట్లోనే ఉంది కానీ రేడియోలో ఏదో లోపం ఉంది, ఈ మల దోషం. ఈ మూడు దోషాలు మన ఈ రేడియోకి ఉన్నాయి, పట్టుకోవటంలే. మనకిప్పుడు బహుశా అందరిలోనూ ఒక 40% సిగ్నల్ ఉంటుందేమో, 30-40%. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సిగ్నల్ని ఇంప్రూవ్ చేసుకోవడం, నాయిస్ని తగ్గించుకోవడం. నాయిస్ అంటే వైరాగ్యం, తగ్గించుకోవడం. విషయ సుఖాల వెంపట ఆ వెంపర్లాడడం అనేటువంటిది తగ్గించుకోవడమే నాయిస్ని, నాయిస్ రిమూవల్. ఇది పెద్ద కష్టమేమి కాదు, సిగ్నల్ మనలోనే ఉంది. మనమై ఉన్నాం, ఇందాక దాస్ గారు కూడా చెప్పినారు ఆ తెల్లగుడ్డ ఎగ్జాంపుల్ చెప్పి, దానిపైన ఆ రంగు పడింది, అది తొలగంగానే అక్కడే ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటా, నేను అనేటువంటి ఈ రైలు ఒక్కొక్కసారి అది ఎక్కడ ఆగుతుంది, నేను దేహం అనేటువంటి రైల్వే స్టేషన్లో ఆగుతుంది. నేను నల్లగా ఉన్నాను, పొడుగ్గా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, అది నేననేటువంటి రైలు అది దేహం అనే రైల్వే స్టేషన్లో ఆగుతుంది. మళ్ళీ కాసేపు నేను ఆనందంగా ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను అని మనసు అనేటువంటి రైల్వే స్టేషన్లో ఆగుతుంటుంది నేను. మళ్ళీ ఇంకొకొక్కసారి నేను చాలా గొప్పవాణ్ణి, ఇది చేశాను అది చేశాను అనేటువంటి అహంకార రైల్వే స్టేషన్లో ఆగుతూ ఉంటుంది. కానీ ఒక గొప్పదైనటువంటి రైల్వే స్టేషన్ ఉంది, ఆ నేను అనేదానికి సాక్షి చైతన్య రైల్వే స్టేషన్ అని. ఆ రైల్వే స్టేషన్ రాగానే వెంటనే మనం దిగిపోవాలి, దిగిపోయి ఆ రైల్లో ఇంకా కూర్చోకూడదు. అట్లా ఉంటే అట్లా ఉండగలిగితే సిగ్నల్, మన సిగ్నల్ మనం గట్టిగా పడ పెద్ద కష్టం కాదు. అది మనం ప్రయత్నం చేస్తుంటే మనదై ఉంది ఆనందం, కంపల్సరీగా మనకు వస్తుంది, మనం అనుభవించవచ్చు. ఇట్ ఈస్ వెరీ ఈజీ. కానీ మనం దాన్ని మరి వెరీ టఫ్ అని అనుకుంటున్నాం, చాలా టఫ్ అనుకుంటాం, కానీ ఇట్స్ వెరీ ఈజీ. కానీ ప్రయత్నం అవసరం, చాలా ప్రయత్నం అవసరం. కాబట్టి మనం ఈ విధంగా మనం దాన్ని సాధన చేస్తూ మనలో ఉండేటువంటి సిగ్నల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, నాయిస్ని తగ్గించుకోవాలి అని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ మీ అందరికీ శ్రీ బాబుజీ మహారాజ్ గారికి, శ్రీ మాతాజీ గారికి.